నామ సంకీర్తన చేస్తుంటారన్న. ఏం నామ సంకీర్తన? ప్రేమనామ సంకీర్తన. ఒకటి నామ సంకీర్తన కాదు, నిత్యానంద ప్రభు చేస్తా ప్రేమనామ సంకీర్తన్. సుఖి సుఖం, సుఖం అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని సుఖం అంటారు. భౌతిక సుఖం అంటారు కానీ వాస్తవానికి భౌతికంగాల్లో సుఖమే లేదండి. కొంచెం విరామం, దుఃఖం నుంచి కొంచెం విరామం కలుగుతుంది. ఇప్పుడు ఉగాది వస్తుంది, అందరికి ఆనందమే ఆనందం అంటారు కదా. ఆనందం కాదు, కొంచెం ఒకరోజు సెలవు దొరుకుతుంది అని అంతే. మరుసటి రోజు ఆదివారం అని ఇంకా ఆనందం, మాంసాహారం తినొచ్చని విరామం. సుఖం అది కాదు. సుఖం ఏంటి? సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఇంద్రియాలతో పొందేది సుఖం కాదు. మరి ఇంద్రియాలతో పొందేది ఏంటి? దుఃఖం. దుఃఖయోనయో ఏవతే, దుఃఖానికి జన్మనిస్తాయంటే ఇంద్రియ సుఖం. నతేషు రమతే బుధ, బుద్ధిమంతుడు ఇంద్రియాల ద్వారా పొందే సుఖం పట్ల ఆసక్తి కలిగి ఉండడు. ఈ ప్రపంచంలో అంతా బుద్ధిమంతులే ఉండేది కదా. ఎవరైనా చెప్తారా బాగా తిను, బాగా నిద్రపో, బాగా చేయ, ఇది ఇదే చెప్తారు ఎంతసేపు ఉన్నా. నువ్వు బాగా తిని బాగా నిద్రపోయి ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి అన్నీ అనుభవించు అని. ఏమనుభవించావు? వృద్ధాప్యం వచ్చింది, శరీరం సహకరించట్లేదు, అనుభవించాలనే కోరిక ఉంది, ఏం చేస్తావు? విసిగి వేసారిపోతా, ఫ్రస్ట్రేషన్, తెలుగులో ఉంటారు ఫ్రస్ట్రేషన్, అసంతృప్తికి లోనవుతాం. అన్నీ ఉన్నాయి, శరీరం సహకరించలేదు, అది ఎంత బాధ చూడదు. ఇంకా ఏమీ లేనివాడుకు సరే ఏదో దొరికింది లేని, అన్నీ సంపాదించుకొని ఇక నేను అనుభవిద్దాము అనుకునే లోపల శరీరము ముసలైపోయింటుంది. ఇదే జీవితం అంటే. అదేదో చెప్తారు, ఒక వ్యక్తి తల దువ్వుకోవాలని దువ్వెన కోసం డబ్బుల కోసం కష్టపడి కష్టపడి సంపాదించేసరికి వెంట్రుకలు. ఇదే మన జీవితం, భౌతిక జీవితం అంటే ఇదే. దువ్వెన కొనుక్కొని ఇట్లా అన్నాడు, అరే వెంట్రుకలు చూసుకోలేదు అంతవరకు, ఉంటాయి లే అనుకున్నాడు. మనకు కూడా కళ్ళు మూసి తెరిచే లోపల వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఏంది అన్నీ సంపాదించాను నేను, ఏంది ఇల్లు ఉంది, అది ఉంది, తినలేకపోతున్నది, అది అనుభవించలేకపోతున్నాను. దానివల్ల కోపం ఎక్కువ. ఎందుకు వృద్ధాప్యంలో కోపం వస్తుందంటే ఇదే. వాళ్ళ అసంతృప్తి తీవ్రంగా రగులుతూ ఉంటుంది. నేను అనుభవించలేకపోతున్నా, నేను అనుభవించలేకపోతున్నా, నేను అనుభవించలేకపోతున్నా. కనీసం నా వాళ్ళు ఉన్నారు, నా మాట ఎవరైతే నాది అనుభవిస్తున్నారో వాళ్ళు నా మాట అన్నా వినాలి కదా కనీసం. ఆ తీవ్రమైన తాపంతో కోపం వస్తుంది. లేకుంటే మామూలు యవనంలో ఉన్నప్పుడు అంత లేదు, మామూలుగా ఉన్నప్పుడు ఎందుకు వృద్ధాప్యంలో కోపం వస్తుంది? ఇదే కారణం. నేను భోగించలేకపోతున్నా, నేను భోగించలేకపోతున్నా, నేను ఇంత కష్టపడి సంపాదించా, వాళ్ళు తింటున్నారు నా మాట వినట్లేదు. కానీ అది సుఖం కాదు. ప్రేమానంద సుఖం ఎలా వస్తుంది? హరే కృష్ణ మహామంత్రం, కృపావలోకన కరామి బడ దుఃఖి. బడ దుఃఖి, చాలా మహా దుఃఖంలో ఉన్నాను నేను. ఎలా పోతున్నది? కృప అవలోకన. అవలోకన అంటే చూడటం. నిత్యానంద ప్రభువుని ప్రార్థన చేస్తున్నారు, కృప అవలోకన కరు, మీ కృపా దృష్టిని నా మీద సారించండి, అప్పుడు నా మహా దుఃఖం మహాసుఖం అయిపోతుంది. దయాకరు సీతాపతి, అద్వైత గోసాయి, అద్వైత ఆచార్యని ప్రార్థన చేస్తున్నారు, మీ కరుణ వల్లనే ఎవరు దొరుకుతారు? చైతన్య నితాయి దొరికేది మీ కరుణ వల్లే దొరుకుతారు. అహస్వరూప్ సనాతన రూప రఘునాథ, మహాప్రభు యొక్క అంతరంగిక పార్షదులందరినీ స్మరించుకుంటున్నారు. స్వరూప్, స్వరూప్ అంటే స్వరూప్ దామోదర్ గోస్వామి, సనాతన గోస్వామి, రూప గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, భట్ట జుగ యుగ యుగల భట్ట. ఎవరు భట్ట యుగల? రఘునాథ దాస్ కాదు, భట్ట జుగ గోపాల భట్ట గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, భట్ట జుగ భట్ట అని ఇద్దరికి ఉన్నాయి పేర్లు. ఎందుకు పైన రఘునాథ దాస్ గోస్వామి వచ్చింది కదా, ఇంకొకరు మిగిలిన ఎవరు? శ్రీజీవ. శ్రీజీవ ప్రభు లోకనాథ్ దయాకర శ్రీ ఆచార్య, ఆచార్య ఠాకూర్. ఎవరు ఆచార్య ఇక్కడ? ప్రభు శ్రీనివాస్, శ్రీనివాస్ ఆచార్య. ఎక్కడుంది ఇల్లు గుర్తు తెచ్చుకోండి, మన మాయాపూర్ వెళ్ళినారు. దయాకర్ అంబికా కళ్యాణ శ్రీనివాస్ ఆచార్య ఇల్లు, శ్రీనివాస్ ఆచార్య ఇల్లు
సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు
శ్రీనివాస్ ఠాకూర్ కాదు, శ్రీనివాస్ ఆచార్య, శ్రీనివాస్ ఆచార్య ఇల్లు. ఈసారి మీరు ఎవరు మాయాపూర్ అని మాట ఎత్తద్దు, జగన్నాథ్పురి కూడా ఎత్తద్దు. శ్రీనివాస్ ఆచార్య అభిన్న యోగపీఠ అని చెప్పారు, అభిన్న యోగపీఠ వచ్చిందా, గుర్తు వచ్చిందా? మనము ఏకచక్ర గ్రామం వెళ్ళేటప్పుడు ఒక రైల్వే గేట్ దగ్గర ఆపారు, ఎప్పుడన్నా గుర్తొచ్చిందా? అక్కడ కొలన్ ఉంది, దాంట్లో కొలన్లో ఏం పోసారండి అప్పుడు? పప్పు పోసారు. అంత పెద్ద పండుగ చేశారు, అంత పెద్ద కొలన్లో పప్పు పోసారని. దాని పేరు కూడా ఉంది, కొలన్ పేరేంది? పప్పు కొలన్ అని పేరు వస్తుంది బెంగాలీలో. చైతన్య మహాప్రభు శ్రీనివాస ఆచార్యని అభిన్న గౌరంగా అంటారు. అభిన్న గౌరంగా అంటే గౌరంగా నుంచి భిన్నం కాదు ఆయన. అదే ఆయన జన్మస్థానం కూడా అభిన్న యోగపీఠ అంటారు. అది శ్రీనివాస ఆచార్య. అక్కడే నరోత్తమ దాస్ ఠాకూర్ కొంతకాలం ఉన్నారు. అక్కడ రామచంద్ర కవిరాజ్ శ్రీనివాస ఆచార్య శిష్యుల్లో ఒక ఆయన. ఆయన ఆయనకు రామచంద్ర కవిరాజు శ్రీనివాస్ అదే లోక్నాథ్ గోస్వామి ఇద్దరు, లోక్నాథ్ గోస్వామి నరోత్తమ దాస్ ఠాకూర్ చాలా సన్నిహిత స్నేహితులు. ఇక్కడ చూడండి, నరోత్తమ దాస్ ఠాకూరు శ్రీనివాస్ ఆచార్య సమకాలీకులు. వాళ్ళ శిష్యుల వర్గంలో వస్తారు ఎవరు? రామచంద్ర కవిరాజు. ఆ రామచంద్ర కవిరాజు పట్ల అంత గాఢమైన అనురక్తి, చాలా బాధతో ఏం రాస్తున్నారు, రామచంద్ర సాంగత్యం కావాలి నాకు, రామచంద్ర సాంగత్యం మాగే నరోత్తమ దాస్ వేడుకుంటున్నారు. ఇది మనము భక్తిలో కనీసం ఒక్కరున్నా ఉండాలి, కనీసం ఒక్కరు. వాళ్ళు లేకుంటే నా జీవితం లేదనేది, అలా కనీసం ఒక్కరన్నా తయారుగా ఉంటే అప్పుడు మన భక్తి నిజంగా చేసినట్టు అన్నమాట. గోలోకం వెళ్ళి ఏం చేస్తావు, ఏం చేస్తావు గోలోకం వెళ్ళి? భగవంతుడి సేవ చేయడానికే కదా, ఒంటరిగా చేస్తావు అక్కడ? భగవత్ సేవ గురించి కనీసం ఒక్కరిద్దరన్నా ఉండాలి నీకు పంచుకోవడానికి. భగవత్ సేవ ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేయాలి భగవంతుడి గురించి చర్చించుకోవడానికి ఎవరు లేరు. ఏకాకి అమార్ నహి పాయ సాధన బల, ఏకాకి అమార్ నహి పాయ. ఏకాకి, ఏకాకి అంటే ఒంటరి, సాధనల బలం రాదు. అంటే మనం అనొచ్చు, నేను నలుగురు మధ్యలో కూర్చొని చేస్తున్నావు కదా చెప్పమని, నలుగురు మధ్యలో కూర్చున్నావు, నలుగురితో సంబంధం ఉందా లేదా అది చూసుకోవాలి మొట్టమొదటి. నలుగురితో ఆత్మీయ సంబంధం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. నేను నలుగురు మధ్యనే ఉన్నాను కదా, ఉన్నావు, నలుగురు మధ్యలో ఉన్నావు కానీ ఏకాకిగా ఉన్నావు, అదేలా సాధ్యమవుతుందా కదా? నలుగురు మధ్యలో ఉండి కూడా ఏకాకి, బస్సులో 50 మంది ఉంటారు, కడపకి వెళ్తున్నావు, మధ్య సీట్లో కూర్చోన్నావు, నీ విచారం నీది ఉంది, ఏదో అది ఇంది ఇది, నువ్వు ఏకాకే కాదా? లేదు, 50 మందితో ఉన్నా నేను. అది సాంగత్యం అంటే కేవలం శరీరాలు పక్కన ఉండడమే కాదు, అది వాస్తవ సాంగత్యం కాదు. హృదయాలు, హృదయ సంబంధాలు, ఆత్మీయ సంబంధాలు ఉన్నాయా లేదా అది ముఖ్యం. ఇక్కడ చూడు, రామచంద్ర సంఘం, రామచంద్ర సాంగత్యం కావాలి నాకు, సాంగత్యం కావాలి. సనాతన గోస్వామి ఎక్కడ, స్వరూప్ దామోదర్ ఎక్కడ, రఘునాథ భట్ట గోస్వామి ఎక్కడ, అందరినీ స్మరించుకుంటున్నారు. అది ఇంకా మరో విధంగా చెప్పాలంటే మనం భక్తిలో ప్రగతి సాధిస్తున్నాము అనే దాని గుర్తు ఇది. భక్తిలో లేకుండా ఉండలేము. ఖచ్చితంగా మనకు ఆత్మీయులు అంటూ తయారవుతారు భక్తులు. వాళ్ళను వాళ్ళు లేకుండా ఇంక నిలబడలేము భక్తిలో, అసలు జీవించలేము కూడా. అలా అది చాలా ఉన్నత స్థాయి అనుకోండి. కనీసం వాళ్ళు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కలవాలి అనేటువంటి ఒక ఆరాటము తపన అనేది ఉండాలి. అలాంటి భక్తులు మన జీవితంలో ఉన్నారా లేదా మనం పరిశీలించుకోవాలన్నమాట. హరే కృష్ణ. ఇది చైతన్య చరితామృతంలో మధ్యలీల 19వ అధ్యాయం. శ్రీల సనాతన గోస్వామి తన పదవికి రాజీనామా చేసి ఎక్కడికి వెళ్ళారు? ప్రయాగలో కలిసింది వారు, వైకుంఠపురం ప్రయాగలో కలిసింది వారు రూపగోస్వామి. సనాతన గోస్వామి ఎక్కడ కలిశారు మహాప్రభుని? రామకేలిలో కలిశారు. రామకేలిలో కలిసిన తర్వాత మొట్టమొదటి రూపగోస్వామి వెళ్ళిపోయారు, ప్రయాగలో కలిశారు. తర్వాత సనాతన గోస్వామి వెళ్ళి ఎక్కడ కలిశారు? వారణాసి. అది మధ్యలీల 19వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల రూపగోస్వామికి ఉపదేశం చేయుట. మూడో శ్లోకంలో శ్రీరూప సనాతన రహే రామకేలి గ్రామే ప్రభురే మిలియాగేల ఆపన భవని. శ్రీ చైతన్య మహాప్రభును రామకేలి గ్రామంలో కలుసుకున్న తర్వాత రూప సనాతన సోదరులు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళారు. అంటే వాళ్ళు మంత్రి పదవి నిర్వహిస్తున్న సమయంలో అక్కడ దగ్గరలో రామకేలి, వాళ్ళ ఊరు రామకేలి అని, అక్కడ రామకేలి అని మహాప్రభు బృందావనం వెళ్ళాలనే ప్రయత్నంలో రామకేలి గ్రామం గుండా వెళ్తారు. ఏది సన్యాసం తీసుకొని జగన్నాథపురికి వచ్చిన తర్వాత ఆ సమయంలో కలుస్తారు. ఎవరు? రూపగోస్వామి, సనాతన గోస్వామి, ఇంకొకరు కూడా కలుస్తారు. అనుపం ఇంకొకరు కూడా కలుస్తారు. కలవరు కొంచెం దూరం నుంచి చూస్తారు. ఎవరు? జీవగోస్వామి, చిన్నపిల్లాడు అంట అప్పుడు. అనుపమ పుత్రుడు అనుకుంటా జీవగోస్వామి కదా. విన్నదే ద్విబాయి విషయ త్యాగేర ఉపాయ సృజిల బోధన దియా దుయి బ్రాహ్మణే వరిల. ఆ ఇరువురు సోదరులు తమ లౌకిక కలాపాలను విడిచిపెట్టేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. లౌకిక కలాపాలను ఏం విడిచిపెట్టడానికి ఏం చేస్తున్నారు అప్పుడు ఇద్దరు? మంత్రి పదవులు, ప్రధానమంత్రి ఒకరు, ఆర్థిక మంత్రి. సాధారణ మంత్రి పదవులు కూడా కాదు, అందులో ఆ రాజు కూడా పూర్తిగా వీళ్ళ మీద ఆధారపడినాడు. తెక్త్వా తూర్ణం అశేష మండలపతి శ్రేణి. తెక్త్వా తూర్ణం, తూర్ణం అంటే క్షణాల్లో వదిలేశారంట. తెక్త్వా తూర్ణం అశేష, ఏం వదిలేశారు? అశేష మండలపతి శ్రేణి. మండలపతి, మండల అంటే సమూహాలు, పెద్ద పెద్ద అనుచరులు ఉంటే నాయకుడు ఉంటాడు. మండలపతి అంటే నాయకుడు. గొప్ప గొప్ప నాయకులు వచ్చేసి వీళ్ళని కలవడానికి వరుసలో నిలబడతారు. ఎవరిని? తెక్త్వా తూర్ణం అశేష మండలపతి శ్రేణి. తర్వాత ఏంది? సదా తుచ్చవద్దు, వద్దు ఈ పదవి, వద్దు ఈ నాయకులు, వద్దు. తుచ్చం అంటే తూ అని ఊసేస్తారు కదా, తూ నీ బతికింతేనా అని. అంటే ఉమ్మి వేసిన తర్వాత ఎవరైనా పట్టించుకుంటారా? దాన్ని పట్టించుకోరు. పనికిరాందని ఉమ్మి వేస్తారు. అలా మంత్రి పదవిని పనికిరాదని ఉమ్మి వేశారని ఎలా కలిగింది వాళ్ళకి భావన? మంత్రి పదవిని ఉమ్మివేయాలని ఎలా కలిగింది వీళ్ళకి? మహాప్రభుని కలిశారు, మహాప్రభు దర్శనం అయింది కాబట్టి మనకు దర్శనం అయిందా కాలేదా ఇప్పుడు చూసుకోవాలి. దర్శనం అయింది కాబట్టి ఇక్కడ ఉన్నారు, లేకుంటే ఇక్కడ ఉండలేరు. అయితే ఆ దర్శనం ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. ఆ ప్రయోజనం కొరకు వారిద్దరు బ్రాహ్మణులను నియమించి వారికి చాలా ధనాన్ని ఇచ్చారు. దర్శనం అయిందంటే భౌతికమైన కోరికలు తగ్గుముఖం పడుతున్నాయా లేదా ఇది పరీక్షించుకోవాలి. అంటే భక్తిలో ప్రగతి సాధిస్తున్న కొద్దీ భక్తి విరక్తి అన్యత్ర, భక్తి పరేషానుభవ విరక్తి అన్యత్ర. విరక్తి భగవంతుడి పట్ల భగవద్భక్తుల పట్ల తప్ప మిగతా వాటి పట్ల అనురక్తి తగ్గిపోతూ ఉంటుంది, ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. భగవంతుడి పట్ల భగవద్భక్తుల పట్ల పెరుగుతూ ఉంటుంది. ఇదే పరీక్ష, నువ్వు ఎంత బాగా సేవలు చేస్తుండొచ్చు, రకరకాల సేవలు అన్నీ కూడా. మరి ఆ అన్నిటి యొక్క ఫలితం ఏంటంటే ఇదే విరక్తి అన్యత్ర, ఇతర విషయాల పట్ల అనాసక్తి, భగవత్ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుందా లేదా. అది సరిగ్గా భగవద్భక్తుల పట్ల భగవంతుడి పట్ల భగవత్ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉందంటే సరిగ్గా చేస్తున్నట్లు. ఆ సోదరులు ఇరువురు అతి శీఘ్రంగా శ్రీ చైతన్య మహాప్రభు పాదపద్మాశ్రయాన్ని పొందే రీతిగా బ్రాహ్మణులు ధార్మిక కార్యాలు కృష్ణనామ జపం చేశారు. ప్రవీణుడైన గురుదేవుని లేదా బ్రాహ్మణుని నిర్దేశంలో చేయబడే అనుష్ఠాన కార్యమే పురశ్చరణ, కోరికలు తీరడానికి అది చేయబడుతుంది. పురశ్చరణ, పురశ్చరణ అంటే ఏదైనా ఒక కార్యం చేసే ముందు అది బాగా జరగాలని, ఒక ముందు విఘ్నాలు జరగకుండా ఉండాలని కార్యం చేస్తారు, దాన్ని పురశ్చరణ అంటారు. ఇప్పుడు వివాహం జరిగే ముందు ముందు రోజు ఏం చే నలుగు అంటారు చూడండి, ఆదివాస అలాంటిది. పుర అంటే ముందు, పురశ్చరణ. భక్తుడు తెల్లవారుజామునే నిద్రలేచి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి హారతి పూజలతో భగవంతుని అర్చించాలి. ఈ కలాపాలు మధ్యలీలలోని 15వ అధ్యాయం. ఓకే. శ్రీ రూప గోసాయి తబే నౌకాతే భరియా ఆపనారా ఘరే ఐలా బహుధన్లయ్య. అదే సమయంలో రూపగోస్వామి పడవలలో పెద్ద రాసులలో ధనాన్ని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆయననేమో విడుదల చేసినట్టున్నారు తేలికగానే రూపగోస్వామిని, కాబట్టి ఆయన రావాల్సిన సొమ్ము పడవల్లో తీసుకొని వచ్చారు, అంటే పడవలో కాదు పడవలలో నింపుకొని వచ్చారు. మనకి ఎంత ఉంటుంది, ఒక సంచి నిండా ఉంటుందా ఇంట్లో, ఒక జేబు నిండా ఉంటుందా, చెత్త కాగితాలు అవి, వాళ్ళు బంగారు నాణ్యాలు. మళ్ళీ ఈ చెత్త కాగితాలు పెట్టుకొని మనకి ఎంత అహంకారం ఉంటే అంత అహంకారం, నా దగ్గర ఇంత డబ్బులు ఉంది, ఇంత డబ్బులు ఉంది, ఇంత డబ్బులు ఉంది. బ్రాహ్మణ వైష్ణవి దిలతార అర్థధని, సగం ధనాన్ని ఏం చేశారు ఆయన బ్రాహ్మణులకి వైష్ణవులకి ఇచ్చేశారు. ఏక చౌటి ధన దిల కుటుంబ భరణి, 25% తన బంధువులకు ఇచ్చారు, మిగతా 25% భవిష్యత్ అవసరాల కొరకు ఉంచుకున్నారు. ఇది ధన సంపాదనను ఎలా విభజించాలి అనేది సూత్రం. మనిషి తన ధనాన్ని ఏ విధంగా విభజించి గృహస్థాశ్రమం నుండి విరమించాలో చెప్పడానికి ఇది చక్కని ఉపమానం. అతడు తన సంపదలో 50% యోగ్యులు విశుద్ధ భక్తులు అయినట్టు వారికి పంచాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, యోగ్యులైనటువంటి వాళ్ళకి పంచాలి. అంటే నీ ధనాన్ని చక్కగా భగవత్ సేవలో వినియోగించగలిగే వాళ్లకు 50% ఇచ్చేయాలి. 50%, 25% కుటుంబీకులకు ఇవ్వాలి, 25% తాను వాడుకోవడానికి అత్యవసర పరిస్థితులకు దాచుకోవాలి. ఇది ఎకనామిక్ ఫైనాన్షియల్ ప్లాన్ ఈ విధంగా ఉండాలన్న గృహస్థ జీవనంలో. 50% గుడికి ఇచ్చేయాలి వచ్చిన వెంటనే, మిగతా 25 బంధువులకి కుటుంబం పోషణకి, 25% భవిష్యత్ అవసరాలకు ఉంచుకోవాలి. ఆ విధంగా చేస్తే ఏమవుతుంది, రూపగోస్వామి సనాతన గోస్వామిలాగా తయారైపోతారు. వెంటనే మహాప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు, ఎక్కడ మహాప్రభు ఎక్కడ మహాప్రభు కదా. 50% అంటేనే చాలా కష్టం కదా. ఎన్ని అడుగులైనా ఎన్ని కిలోమీటర్లైనా ఒక అడుగుతో మొదలవుతుంది కదా, కాబట్టి ముందు 1% మొదలు పెట్టండి, తర్వాత 2%, తర్వాత 3, 4, అదే పెరుగుతూ పోతూ ఉంటుంది. కృష్ణుడికి ముందు అందిస్తే చాలు, మొత్తం లాక్కుంటాడు చిన్న చిన్నగా. అది మనం అందించాలి, అది మన చేతిలో ఉంది. 1% తీసుకో కృష్ణ అని అందిస్తే తర్వాత 2% తీసుకున్నాడు, తర్వాత 3 తీసుకుంటాడు, తర్వాత 4, తర్వాత చివరికి 50 కూడా కాదు మొత్తం తీసుకుంటాడు. మొత్తం అంటే చివరికి ఇది ఉంది కదా చోరాష్టకంలో, ఏం దొంగ తెలుసా, ధనము మానము ఇంద్రియాలు అన్ని దొంగ. ఇల్లు కూడా దొంగిలిచ్చి ఇంట్లో లేకుండా నేను బిచ్చగానే చేస్తాడంట, చాలా భీకరమైన దొంగ. సాధారణ దొంగ నీ ధనం దోచుకొని వెళ్తాడు. ఈయన నీ ఇంద్రియాలు మనసు హృదయము చివరికి నీ ఇంటి పట్టా కూడా దోచుకొని వెళ్తాడు. ఇంటి పట్టా కూడా దోచుకొని వెళ్ళి ఫోర్జరీ చేస్తారా, మనమే ఫోర్జరీ చేసుకొని కూర్చున్నా, దాన్ని అసలైన సంతకం పెట్టుకుంటాడు తీసుకెళ్ళి ఇస్కాన్ అనేసి. మన బంధం ఎక్కడ ఉంటుంది చెప్పండి, మనీ స్వీటర్ దెన్ హానీ అంటారు అదే, మనీ స్వీటర్ దెన్ హానీ ఇంగ్లీష్లో అదేనా సామెత. ఏం పలకరు, మీ డబ్బులు అడుగుతారని ఎవరు అడగరు, తెలుగులో ఏమంటారు, ధనము తేనె కన్నా చాలా మధురంగా అనిపిస్తుంది అంత, కానీ ఏమవుతుంది చివరికి డయాబెటీస్కు దారితీస్తుంది. షుగర్ వ్యాధి రావడానికి ఎక్కువ కారణం తెలుసా, అతిగా భుజించడం, శరీర అవసరానికి మించి ఎక్కువ తినడం ప్రధానమైన కారణం, 1% అది. అలాగే అవసరాన్ని మించి ధనం ఉంటే కూడా డయాబెటీస్ వస్తుంది అన్నమాట. చూడు ఆరోగ్య సూత్రం ఇది, కుండీలో వేసే ప్రశాంతంగా ఉంటావు, ఏం నా దగ్గర ఏం లేదు, గుళ్ళో ఏదో పెడితే ప్రసాదం లేకుంటే ఏం లేదు. ఇది ఎంత మంచి ఆరోగ్య సూత్రం కాదు, ఎందుకు అలజడి ఒత్తిడి, ఈ డబ్బులు ఏమవుతుందో అదేమవుతుంది. ఇది పోనీ గృహస్థాశ్రమే తీసుకో, 50% వేసామంటే నీకు 50% ఒత్తిడి తగ్గిపోయినట్టే కదా. దీన్ని ఎలా దాచుకోవాలి, దాన్ని ఎలా దాచుకోవాలి, దీన్ని ఎలా దాచుకోవాలి. 4వ వంతు ధనాన్ని ఆయన ఒక గౌరవనీయుడైన బ్రాహ్మణుని చెంత ఉంచారు. 50% దానం ఇచ్చారు సేవకు, మిగతా 50లో సగం కుటుంబీకులకు ఇచ్చారు. వీళ్ళకు వివాహం కాలేదు, అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు అనుపమ, అనుపమ కొడుకు శ్రీజీవ, వీళ్ళ జీవగోస్వామి వాళ్ళు. 4వ వంతు ధనాన్ని ఆయన ఒక గౌరవనీయుడైన బ్రాహ్మణుని చెంత ఉంచారు. ఏదో న్యాయపరమైన చిక్కులు రాగలవని ఊహించిన కారణంగా ఆయన స్వీయ రక్షణ కొరకు దానిని దాచిపెట్టారు. అంటే నవాబు హుసేను తిక్కలోడు అని తెలుసు, ఏం చేస్తాడు అని కొంచెం ఉంచుకున్నారన్నమాట, న్యాయ విచారణకు ఏదైనా అవసరం అవుతుంది. గౌడీ రాఖిల ముద్ర దశహజారే సనాతన వేయకరే రాఖే ముధి ఘరే. ఆయన 10,000 నాణ్యాలను, బంగారు నాణ్యాలను, ఒక స్థానిక బెంగాలీ దుకాణదారు దగ్గర ఉంచారు. వాటిని తర్వాత శ్రీ సనాతన గోస్వామి వాడుకున్నారు. దేనికి వాడుకున్నారు? కారాగారం నుంచి బయటపడడానికి లంచం ఇచ్చారని. భక్తుడైంది లంచం ఇచ్చేది, భక్తుడు లంచం ఇవ్వకూడదు కదా. భక్తుడు అబద్ధం చెప్పకూడదు, లంచం ఇవ్వకూడదు. ఇప్పుడు సనాతన కోసం లంచం ఇచ్చారు భక్తుడు, తప్ప కాదా?
భక్తికి సహకరించినందుకు ఆయన కృతజ్ఞత.
భగవత్ ప్రీత్యర్థం ఏం చేసినా తప్పు కాదు. ఇప్పుడు నేను ఉన్నట్లుండి గుళ్ళో చేరిపోయావు, అన్నీ వదిలేసి ఎందుకు చేరావు? 24 గంటలు భగవత్ సేవ చేయాలనుకున్నావు. భగవత్ ప్రీత్యర్థం నువ్వు చేసినప్పుడు ఏ దోషం అంటుంది నీకు? ఈ దోషము ఫలాంది దోషము అని పెట్టింది ఎవరు? భగవంతుడే. అలాంటి భగవత్ ప్రీత్యర్థం నువ్వు జీవితం కేటాయించినప్పుడు నీకు దోషం ఎక్కడ అంటుకుంటుంది? ఇక్కడ అలాంటి ఏమి ప్రస్తావన ఏం లేదు. అవసరం పడుతుందని పెట్టినట్టున్నారు అని ఉంది ఇక్కడ. అంటే ఏదో చిక్కులు వస్తాయి అని వాళ్ళ దగ్గర పెట్టారు, తర్వాత వాడుకుంటాం మేము. శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథపురికి తిరిగి వచ్చేశారని, ఇప్పుడు ఆయన బృందావనానికి అరణ్య మార్గంలో వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని రూపగోస్వామి విన్నారు. అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ల్యాండ్లైన్లు కూడా లేవు. అప్పట్లో ఎలా విని ఉంటారు? అప్పట్లో చాలామంది కాలినడకన వెళ్తుండేవాళ్ళు బృందావనం, ప్రయాగ, మాయాపూర్ నుంచి. శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడు బృందావనానికి వెళ్తారో తెలుసుకోవడానికి శ్రీ రూపగోస్వామి ఇరువురిని జగన్నాథపురికి పంపారు. ఎప్పుడైతే ఫోన్ చేస్తారా గౌరంగా, ఎప్పుడు వెళ్తున్నావు బృందావనం అంటారు. అట్లా ఎలా అంటారు అడుగుతారా? గౌరంగ ఫోన్ చేసి అంత ఉందా? ఒకవేళ ఫోనే ఉందనుకో గౌరంగ దగ్గర. ఎవరికి చేస్తారు ఫోన్? సార్ దామోదర్కి, గోవిందకు. ఇదో గోవింద ఇక్కడ చేయచ్చు, గౌరవంగా స్వీకరిస్తారు. అదే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాశ్రీ గౌర భక్తుడు అంతే. అదే ఫోన్ నంబరు. ఇప్పుడు కృష్ణుడికి చేయట్లేదా రోజు? చేస్తున్నారు కదా, అయితే కనెక్ట్ కావట్లేదు అంతే. సరిగా చేయడం లేదు మనం, ఎక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. చేయడం అయితే చేస్తున్నాం, అప్పుడప్పుడు కలుస్తుంటుంది ఫోను. కలిసిన రోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఓ కృష్ణుడితో మాట్లాడే ఈరోజు నేను. ఇప్పుడొకసారి తగులుతుంది, తగలే. ఏదో ఒకరోజు జపం బాగా చేసి వినింటారు, ఒక మాల అయినా వినింటారు, సగం మాల అయినా వినింటాము బాగా. ఆ రోజు ఎంత గాల్లో తేలినట్టు ఉంటుంది. బా కృష్ణుడితో మాట్లాడాను ఈరోజు, నాకు ఫోన్ కలిసింది ఈరోజు. కలవని రోజు నొక్కి 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 చేసి 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 బా 16 సార్లు ప్రయత్నం చేశాను. రేపు చూస్తారు, రేపు ఏమన్నా తగులుతుందేమో ఫోను. ఈరోజు అయితే ప్రయత్నం చేశాను 16. 17 చేయడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే విసిగి వేసారి పెట్టాము. కలిసిందనుకో 16 సార్లు, 17వసారి కూడా ఇంక చేస్తారు మళ్ళీ. 17 వదిలిపెట్టారు ఇంక కృష్ణుడితో మాట్లాడడం. అంత మధురంగా ఉంటుందండి హరినామం. సరే, ఇక్కడేమి ఇద్దరిని పంపించారు జగన్నాథపురికి. దేనికోసం పంపించారు? మహాప్రభు ఎప్పుడు బృందావన ప్రయాణం. ఎక్కడి నుంచి ప్రయాణం? జగన్నాథపురం నుంచి బృందావనం. మీరు శీఘ్రమే వెనుకకు తిరిగి వచ్చి ఆయన ఎప్పుడు బయలుదేరుతున్నారో నాకు చెప్పాలి, అప్పుడు నేను సరైన ఏర్పాట్లు చేసుకుంటాను అని శ్రీ రూప గోస్వామి ఆ ఇద్దరితో అన్నారు. ఏతాసనాతన గోసాయి భావే మనే మన రాజా మోరే ప్రీతికరే సే మోర బంధన. ఇక్కడేమి రూప గోస్వామి ఇంకా సిద్ధమయ్యారు మా ప్రభుని కలవడానికి. సనాతన గోస్వామి ఆలోచించడం మొదలుపెట్టారు, నేను ఎలా వెళ్ళాలి, మా అన్న అయితే వెళ్ళాడు, అన్న తమ్ముడా, తమ్ముడు మా సోదరుడు అయితే వెళ్ళాడు, నేను ఎలా వెళ్ళాలి. సనాతన గోస్వామి ఆలోచించలేదు రూప గోస్వామిని వెనక్కు తీసుకురావాలి, మళ్ళీ మంత్రి పదవిలో కూర్చోబెట్టాలి అని. మంచి పని చేసావు, నేను కూడా నీ వెనక నడుచుకుంటూ వస్తాను. అదే ఇంట్లో భక్తుడు అయ్యాడు అనుకో, తమ్ముడు, అన్న ఏం చేస్తాడు, వెంటనే ఏదో ఒక ప్రణాళిక వేస్తాడు ఎలా తీసుకురావాలి, నేను ఇంటికి ఎలా తీసుకొని రావాలి. ఇంటికి తీసుకొచ్చి వివాహం అన్నా చేయాలి తొందరగా కదా, వివాహం చేస్తే ఇంకెక్కడికి అయిపోయింది ఇబ్బంది. అదేంటారు తమిళనాడులో తమిళ తెలుగు వాళ్ళు అంటారు వివాహం చేసుకో అనేది అని ఏమంటారు తెలుసా వారు, ఇక్కడ కూడా అంటారు సినిమాల్లో కట్టుకోవడం అంటారు. ఈ అమ్మాయిని కట్టుకుంటావా, ఈ అబ్బాయిని కట్టుకుంటావా అంటారు. అంటే ఇంకా అయిపోయింది, నువ్వు మూడేసుకున్నావు అని అర్థం అక్కడ వాళ్ళ భాషలో. ఇక్కడ కూడా వాడతారు కట్టుకున్నవాడు అని అపదం వాడతారు కదా, కట్టుకున్నవాడు ఎలా వదిలేస్తాడు అని కట్టుకోవడం. తర్వాత మూడు ముళ్ళు, ముడి అంటేనే అర్థం ఉంది అక్కడ, ఏంటి ఒక్క ముడి కాదు రెండు కాదు మూడు, మూడు ముళ్ళు వేయడం అంటే అర్థం ఏంటి, దాన్ని విప్పడం చాలా కష్టమని. మూడు ముళ్ళు నువ్వు అనుకుంటావు నేను మూడు ముళ్ళు వేస్తున్నా అని, కానీ నీకు పడుతున్నాయి హృదయంలో ముళ్ళు పడుతున్నాయి. నువ్వేమనుకుంటావు నేను మూడు ముళ్ళు వేస్తున్నా, నేను అజమాయిషి చేయబోతున్నా ఇంకా అని. లేదు, ఆధీనంలోకి వచ్చేసావు. సనాతన గోస్వామి గౌడదేశంలో ఉన్నప్పుడు తనలో తాను ఆలోచించసాగారు, నా పట్ల నవాబు అత్యంత ప్రీతి కలిగి ఉన్నాడు, అది నిజంగా నాకు ఒక బంధమే అవుతుంది. ఏదో ఒక రకంగా నవాబు నా పట్ల కోపం చెందితే నాకు గొప్ప వరం అవుతుంది, గొప్ప విముక్తి కలుగుతుంది, ఇదే నా నిర్ణయం. అరే మా తమ్ముడు వెళ్ళాడు, నేను కూడా వెళ్ళాలి, ఎట్లయినా సరే. చాలా ప్రీతి కలిగి ఉన్నాడు. ఎంత ప్రీతి కలిగి ఉన్నాడు అంటే సోదరుడితో సమానంగా చూసుకునే సనాతన గోస్వామిని మొత్తం వాళ్ళకు బాధ్యత ఇచ్చారు. అంత విశ్వాసం సనాతన గోస్వామి రూప గోస్వామి అంటే. అది సాధారణంగా చెప్తారు, మా ముసల్మాన్ రాజులు పరిపాలించిన వాళ్ళు ఇక్కడ ముసల్మాన్లను మంత్రులుగా పెట్టుకోవడానికి ఇష్టపడరంట. ఎందుకు తెలుసా, వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారని. కర్కశ హృదయం, అందుగురించి వీళ్ళని పెట్టుకో. సనాతన ధర్మం ఎంత గొప్పదో చూడండి. అక్బర్ దగ్గర కూడా ఎవరు మంత్రి, బీర్బల్, ముసల్మాన్ పెట్టుకోలేదు. ఎవరంగా జబేం చేశాడు, వాళ్ళ అన్నను చంపాడు, వాళ్ళ నాన్న జైల్లో వేశాడు. అది ఇక్కడ నవాబ్ హుసేన్కి చాలా ప్రీతికరం, నేను నన్ను వదిలిపెట్టాడు నేను వెళ్తా అంటే. మా తమ్ముడిని అయితే వదిలేడు, నన్ను వదిలిపెట్టాడు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు, అతనికి ఏదో ఒక విధంగా నా మీద విరక్తి కలిగేట్టుగా చేయాలి, కోపం వచ్చేట్టుగా. అందుకే అనారోగ్యం నెపంతో సనాతన గోస్వామి ఇంట్లోనే ఉండిపోయారు. ఆ విధంగా ఆయన రాజకార్యాన్ని విడిచిపెట్టి రాజసభకు వెళ్ళలేదు. సనాతన గోస్వామి ఇంట్లోనే ఉండి శాస్త్ర చర్చ చేస్తుండగా లోబులైనట్టి ఆయన గుమస్తాలు కార్యదర్శులు రాజకార్యాలను నిర్వహించారు. మంత్రి కింద ఉంటారు చూడండి, వాళ్ళు వాళ్ళు నిర్వహిస్తున్నారు. లోబి అంటే ఎందుకు లోబి అన్నారు కదా, దోచుకోవడానికి. పెద్ద ఆయన రాలేదంటే ఇంకేమీ మనమే చేసుకోవచ్చు. శ్రీ సనాతన గోస్వామి 20 లేదా 30 మంది బ్రాహ్మణ పండితులతో కూడి శ్రీమద్ భాగవతాన్ని చర్చించసాగారు ఇంట్లో కూర్చొని. ఏ కారణంతో వెళ్ళలేదు? అనారోగ్యం కారణం. మరి ఇక్కడేమో భాగవతం చదువుతున్నారు, ఇక్కడ కూడా అబద్ధం చెప్పినట్టే కాదు. వాస్తవానికి అనారోగ్యమే భౌతిక భవరోగం కదా, భవరోగ నిర్ధారణ కొరకు భాగవతం చదువుతున్నారు. భక్తులు ఏం చెప్పినా అది, శుద్ధ భక్తులు ఏం చేసినా అది సత్యమే, 100కి 100 సత్యమే, మనం అర్థం చేసుకోలేము. అందుగురించి వైష్ణవేర క్రియాముద్ర, క్రియాముద్ర వైష్ణవుడి యొక్క నడవడిక, ఆయన యొక్క పనితీరు, విఘ్నేహన భుజయ, చాలా విఘ్నులైన వాళ్ళు. భౌతికంగా విఘ్న అంటే చాలా చాలా తెలివైన వాడు కూడా అర్థం చేసుకోలేడు. అని శ్రీ సనాతన గోస్వామి భాగవత విచారణ చేయడం మొదలుపెట్టారు. సనాతన గోస్వామి పండితులతో కలిసి శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేస్తున్న సమయంలో ఒకరోజు బెంగాల్ నవాబు ఇంకొక వ్యక్తి హఠాత్తుగా అక్కడికి వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చారు. నవాబు రావడం చూసి బ్రాహ్మణులు సనాతన గోస్వామి లేచి నిలబడి గౌరవంతో ఆదరంతో అతనికి ఆసనమిచ్చారు. దానికన్నా ముందు దీంట్లో ఒక రాజవైద్యుడిని పంపిస్తారు, మెడికల్ డాక్టర్ని పంపిస్తారు పరీక్ష చేయమని. చూసి వస్తే బాగానే ఉంది, ఆయనకేమి బాగా అన్నీ బాగానే ఉన్నాయంటే అప్పుడు ఇంకా రాజు వస్తాడు. అదే ఇక్కడ రాజు వచ్చిన వెంటనే ఏమైంది, ఇక్కడ లైసి నిలబడ్డారు. ఇక్కడ దీని నుంచి ఒకటి నేర్చుకోవచ్చు, మనకన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని గౌరవించాలి. ఇక్కడ చూడు, నవాబు హుసేను గోమాంసం తింటుండొచ్చు, కిరాతకుడు, కానీ ప్రస్తుతం రాజు స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనను గౌరవించాలి అని అక్కడున్న బ్రాహ్మణులు కానీ అందరు సనాతన గోస్వామి అందరు లేచి నిలబడ్డారు. దానికి భగవద్గీతలోది 10వ అధ్యాయం 41వ శ్లోకం, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవవా, అంటే ఇక్కడ సంపన్నములు సుందరములు వైభవోపేతములు అయిన సమస్త సృష్టి విస్తారాలు నా తేజో అంశం నుండి ఉద్భవించినవిగా తెలుసుకో అర్జున అని. అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ గౌరవించడం. అక్కడ అది అప్పుడు చెప్పాము కదా, గౌరవపూర్ణిమకి ఏదన్నా అంటే విఐపీ కొన్ని కుర్చీలు వేయాలంటే ఎందుకు వేస్తున్నారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వస్తారంటే ఆ స్థానము వాళ్ళకి కృష్ణుడు అనుమతి ఇస్తేనే ఆ స్థానం వచ్చింది కాబట్టి అక్కడ కృష్ణుడు ఇచ్చినటువంటి స్థానాన్ని గుర్తించడం. అక్కడ ఆ ఎమ్మెల్యే స్థానంలో ఇంకొక ఎమ్మెల్యే ఉన్నా కూడా గౌరవించాలి. అంటే అక్కడ ఇక్కడ కూడా అదే, రాజు స్థానంలో ఈయన ఉన్నాడు ప్రస్తుతం, భగవంతుడి అనుమతి లేకుండా ఆయన రాలేడు. అంటే ఇక్కడ ఏమి మన పైన ఉన్నటువంటి అథారిటీ, తెలుగులో ఏమంటారు, మన పైన ఎవరైతే అధికారి ఉన్నారో అధికారికి తలొంచాలి. అది ఇక్కడ నేర్చుకోవచ్చు సనాతన గోస్వామి. చెప్పచ్చు సనాతన గోస్వామి, నువ్వు ఇంకా నేను నీకు నాకు సంబంధం లేదు, నేను నీ దగ్గరికి రాను, నీ ధర్మం వేరు నా ధర్మం వేరు లేదు. ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన శిరస వహిస్తున్నారు, అయితే ఉద్యోగం అయితే నేను చేయలేను. ఉద్యోగం అంటే ఏంటి తెలుసు కదా, ఏంది బట్టలు ఉతకడం ఉద్యోగం, ఉద్యోగం ఉద్యోగం అంటే శ్రమ పడడం, శారీరక శ్రమని ఉద్యోగం అంటారు. అది బెంగాలీలో సంస్కృతంలో శారీరక శ్రమ ఉద్యోగం. ఇప్పుడందరూ అది అడుగుతారు, ఉద్యోగం వచ్చిందనో లేదా, ఉద్యోగం వచ్చిందనో లేదా, శ్రమ పడుతున్నావో లేదా, శ్రమ పడుతున్నావో లేదా అంటారు. అంత శూద్ర శూద్ర కాబట్టి ఎక్కడ చూసినా శూద్రులేని నవాబు అన్నాడు, నేను నా వైద్యుని నీ దగ్గరికి పంపాను, నీకు ఎటువంటి వ్యాధి లేదని అతడు నాకు సమాచారం ఇచ్చాడు, నీవు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. నా అన్ని కార్యాలు నిర్వహణకు నీ మీదనే ఆధారపడ్డాను, కానీ నీవు మంత్రి కార్యాలను వదిలి ఇంట్లో కూర్చున్నావే, నీవు నా కార్యాలన్నీ పాడు చేసావు. అంటే అప్పటికి చాలా రోజులు అయినట్టుంది వెళ్ళక, ఒకరోజు రెండు రోజులు అయితే ఆ మాట అన్నారు కదా. నీ ఉద్దేశం ఏమిటి, నీ మనసులో ఏముంది స్పష్టంగా చెప్పు. సనాతన కహి నాహి అమా అయితే కామా ఆరయేక జన దియాకర సమాధాన. సరే నా మనసులో అడిగావు కదా చెప్తున్నాను, నా నుండి మీకు ఇక ఎటువంటి పని జరగదు, కార్యనిర్వహణకు ఇంకొకరిని ఏర్పాటు చేసుకోండి దయచేసి. నీ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా, మీరు ఇంకొకరిని పెట్టుకోండి ఎవరినైనా. అప్పుడు సనాతన గోస్వామి పట్ల నవాబు మిక్కిలి కోపం చెంది, నీ అన్నయ్య దోపిడీ దొంగ బాగా ప్రవర్తిస్తున్నాడు అని పలకసాగాడు. దోపిడీ దొంగలాగా ప్రవర్తిస్తున్నాడు, ఎవరు అన్నయ్య అండి, రఘుగోస్వామి తమ్ముడు. ఇక్కడ నవాబు హుసేను రూపగోస్వామిని సనాతన గోస్వామిని తన తమ్ముళ్ళలాగా చూసుకునేది. అంటే ఇప్పుడు అన్న ఎవరు అర్థం కాలే. నవాబు హుసేన్ నవాబు హుసేను ఇద్దరు గోస్వాములని సొంత తమ్ముళ్ళలాగా చూసుకునేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నీ అన్నయ్య దోపిడి దొంగ అంటే ఎవరి గురించి చెప్తున్నాడు, అక్కడ తన గురించి తను చెప్తున్నాడు. నేను దోపిడి దొంగ, నేను ఎందరో జీవులను చంపి మీ అన్నయ్య పూర్తి బెంగాల్నే నాశనం చేశాడు, ఇక ఇప్పుడు నీవు నా ప్రణాళికలను నాశనం చేస్తున్నావు. ఎంతో ఎంతమందిని హత్య చేసి రాజస్థానానికి వచ్చాను, నీ మీద ఆధారపడి ఉండి నువ్వు నా ప్రణాళికలు నాశనం చేస్తున్నావు. దానికి సనాతన గోస్వామి సమాధానమిస్తూ, మీరు బెంగాల్కు పరమ పాలకులు, పూర్తిగా స్వతంత్రులు, ఎవరైనా దోషం చేస్తే వారిని తగినట్లుగా మీరు శిక్షించగలరు అని అన్నారు. అది విని బెంగాల్ నవాబ్ లేచి తన ఇంటికి వెళ్ళిపోయారు. సనాతన గోస్వామి పారిపోకుండా ఉండేందుకు వెంటనే బంధించమని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఈయన ఒరిస్సా మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు, ఆ సమయంలో వచ్చిన తర్వాత చూసుకుంటానేమో ఈయనని బంధించబెట్టండి. ఇక్కడ చూడొచ్చు ముందు సనాతన గోస్వామి ఏం చెప్పారు, నేనంటే చాలా ప్రీతి అని చెప్పారు. ఇక్కడ ఈయన మాటల్లో కూడా తెలుస్తుంది, మీ అన్నయ్య దోపిడీదారుడు అని అంత సన్నిహిత సంబంధం. ఆ సమయంలో నవాబు ఒరిస్సాపై దండయాత్రకు వెళ్తున్నాడు, నీవు నా వెంట రావాల్సింది అని సనాతన గోస్వామితో అన్నారు. సనాతన గోస్వామి సమాధానం ఇచ్చారు, భగవంతుడి దుఃఖం కలిగించడానికి నీవు ఒరిస్సా వెళ్తున్నావు, నేను నీతో పాటు రాలేను. ఒరిస్సా రాజ్యం పైన దండెత్తడానికి వెళ్తున్నాడు. ఒరిస్సా రాజు ఎవరప్పుడు, జగన్నాథ స్వామి భక్తుడు. ఒక భక్తుడికి ఆటంకం కలిగించడానికి వెళ్తున్నావు, నేను రాను నీతో. భక్తుడికి ఆటంకం కలిగిస్తే భగవంతుడికి కష్టం కలుగుతుందా లేదా మనసులో? భగవంతుని కష్టం కలిగించడానికి వెళ్తున్నావు, నన్ను రమ్మంటున్నావు తోడు, నేను రాలేను. అంటే ఇక్కడ చూడొచ్చు మనం, ఒకవైపు ఆయనను గౌరవిస్తున్నారు రాజు అని చెప్పి వచ్చిన వెంటనే లేచి నిలబడ్డారు, ఇంకొక వైపు ఏదైతే భక్తుల్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఉన్నాయో నువ్వు రాజే కావచ్చు, నేనైతే దాంట్లో నేను చేపెట్టలేను, కావాలంటే నాకు శిక్ష వేసుకో ఇతర భక్తుల్ని ఇబ్బంది పెట్టే అంశం నేను చేయను. అది మనం చూడొచ్చు. ఒక భక్తుల మధ్య కూడా మన పైన ఉన్నటువంటి భక్తులు ఏదైనా చెప్పినప్పుడు అది ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించేది అయితే, హరే కృష్ణ నా వల్ల కాదు, మీరు ఏదైనా శిక్ష వేయండి, నా వల్ల నేను చేయలేను ఆ పని. అప్పుడు సనాతన గోస్వామి తర్వాత నవాబ్ సనాతన గోస్వామిని బంధించి చెరసాలలో ఉంచాడు. అదే సమయంలో చైతన్య మహాప్రభు జగన్నాథపురి నుండి బృందావనానికి బయలుదేరాడు. ఇది ఇంతటితో ఈ అధ్యాయంలో ఇక్కడికి ఈ అంశము. ఈ అంశం మళ్ళీ తర్వాత అధ్యాయంలో 20 అధ్యాయంలో 1-60 శ్లోకం వరకు చర్చించబడింది. మళ్ళీ లంచం ఇవ్వడము, అది ఎలా సంభాషణ జరిగింది ఆ కారాగార కాపలదారుడికి సనాతన గోస్వామికి. తర్వాత ఒకరి వెంట వెళ్తారు, ఎవరు, ఈశాన్ అనే ఒక సేవకుడు. ఆయన 7 బంగారు నాణ్యాలు పెట్టుకొని ఉంటాడు. అక్కడ మధ్యలో జ్యోతిష్యం చూసి వీళ్ళ దగ్గర ధనం ఉంది, ఇలా చంపాలి రాత్రికి అని వాళ్ళు ప్రణాళిక వేసుకొని అతి మర్యాదలు చేస్తారు. అతి మర్యాదలు చూస్తేనే సనాతన గోస్వామికి అర్థమైపోయింది. ఎందుకు ఆయన ముందు మంత్రిగా ఉన్నారు, రాజకీయం నుంచి ఏదైనా పని కావాలంటే అతి మర్యాదలు చేస్తారు, అది తెలుసు ఆయనకి. సాధారణ వ్యక్తి గుర్తించలేకపోవచ్చు మంత్రి. సో వీళ్ళు అతి మర్యాదలు చేస్తున్నారంటే ఏదో ఉంది మొత్తానికి. ఆయన అడిగితే ఏం చెప్పారు, నా దగ్గర నాణ్యాలు ఉన్నాయి, ఎనిమిది అయితే 7 ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒకటి దాచుకుంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటి, నీకు డబ్బు మీద ఇంత ఆశ ఉంది, ఇది చంపుతుంది నిన్ను, నువ్వు వెళ్ళిపో తీసుకో, నీ నాణ్యము వద్దు, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో, నేను ఒంటరిగా వెళ్తాపో అని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. శ్రీ చైతన్య చరితామృతం కీ జయ, శ్రీ ప్రభుపాద కీ జయ, శిష్య నితాయ గౌర సుందర్ కీ జయ. హరే కృష్ణ. Thank you.